24వ అధ్యాయం. వినోద విలసితం. హాస పరిహాసాల ఆట. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకు నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గడిచిన అధ్యాయంలో దయాసాగరులైన శ్రీ సాయినాథులు పరిహాసాలతో, వినోదాలతో కూడా ఎలా శిక్షణ ఇచ్చేవారో చెప్తానని మాటిచ్చాను. చెప్తాను అన్నది నేను అనే అహంకారం. నేను అన్నది వదిలేసి సద్గురు శరణాలకు శరణు వెళ్ళాలి. అప్పుడు కథ తనంత తనే చెప్పబడుతుంది. శ్రోతలు దీన్ని ఆదరపూర్వకంగా వినండి. నిరంతరం కళంకరహితులుగా, పాపరహితులుగా ఉండే సాధు సజ్జన మహాపురుషులు ఏ రకమైన దుష్ట ఆచరణ లేకుండా మబ్బుల్లేని స్వచ్ఛమైన ఆకాశంలా శుద్ధంగా ఉంటారు. సాయి మహారాజు భజన స్వార్థ పరమార్థాల రెండింటినీ ప్రాప్తింపచేయగల సాధనం. అలాగే అది ఆత్మస్వరూపం పట్ల శ్రద్ధను కలిగించి జీవుడికి తృప్తిని ప్రసాదిస్తుంది. తమ హితాన్ని సాధించాలని కోరుకునేవారు ఈ కథ పట్ల పూజ్యభావాన్ని పెట్టాలి. అప్పుడు అపరిమితమైన ఆనందం అనుభవించటానికి లభిస్తుంది. జీవితం సార్థకమవుతుంది. ఈ కథను వినటం వల్ల శ్రోతలను ఆత్మశాంతి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటుంది. సంసారం గురించిన అకారణమైన భీతి భయపడి పారిపోతుంది. పరమానందలాభం పరుగెత్తి వస్తుంది. మరణించిన తరువాత చక్కని జన్మ అవలీలగా ప్రాప్తిస్తుంది. ఇతరుల మనసులను తెలుసుకోగలవారవటం వల్ల భక్తుల భావనలను గుర్తించి దానికోసం తప్పకుండా సాయి సమర్థులు తమ కర్తవ్యం నెరవేర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు. నా బుద్ధికి ప్రేరణ కలిగించేవారు సాయి సమర్థులే. ఆయనే తమ అభిప్రాయాన్ని నా చేత చెప్పిస్తారు. స్వార్థ పరమార్థాలను సాధింపచేసే వాటి సారాంశాన్ని నా బుద్ధిననుసరించి నేను చెప్తాను. అంధులు లేదా రాత్రివేళ చూడలేనివారు కాకపోయినా కూడా కళ్ళు చక్కగా ఉండి కూడా జనులు అంధులైపోయారు. దేహాత్మ బుద్ధి, దేహమే తమ ఆత్మ అన్న భ్రమ వల్ల వారికి తమ హితం తెలియటం లేదు. ఈ దేహం మాత్రం ఎలా ఉంది, దాన్ని ఓ క్షణం కూడా నమ్మటానికి వీల్లేదు. మీ ముందు నేను కొంగుజాచి, అంజలి ఘటించి ఒక్క క్షణంపాటు ఈ కథామాధురిని రుచి చూడమని దీనంగా విన్నపంచేస్తున్నాను. పరిహాసమన్నా వినోదమన్నా అందరికీ ఇష్టమే. అయితే బాబా చేసే వినోదం విలక్షణంగా ఉండేది. పరిహాసంలోంచి కూడా ఆయన సర్వుల శ్రేయస్సు యొక్క సారాన్నే వినేవారి మనసుల్లో ముద్రింపచేసేవారు. జనులకి తమని ఎగతాళి చేసేవారంటే ఇష్టం ఉండదు. కాని బాబా వినోదం కోసం మాత్రం అందరూ ఎదురుచూస్తూ ఉండేవారు. తమ వంతు ఎప్పుడొస్తుందా అని వారెంతో ఇష్టంగా ఎదురుచూస్తుండేవారు. నిజానికి పరిహాసం అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. కాని బాబా చేసే వినోదాలను జనులు ఎంతో ఇష్టపడేవారు. అందులో హావభావాలు, అంగ విక్షేపాలు కూడా జతకలిసినప్పుడు దానిలోని ఉద్దేశం వెంటనే సాధించబడేది. ఏ ప్రయత్నమూ లేకుండా సహజంగా చేసే అభినయం, హాసవదనము, గమ్మత్తైన కళ్ళ కదలిక, వీటివల్ల అందులో నిండుగా రుచి మేళవించబడితే ఇక ఆ పరిహాసాల ఉత్తమ మాధురిని వర్ణించటం అసాధ్యం. అలా వినూత్నంగా స్వల్ప ఉపదేశంతో ఉన్న నా అనుభవానికి సంబంధించిన ఓ విషయం చెప్తాను. వినోదం నుంచి పారమార్థిక శిక్షణ ఎలా ఉద్భవించిందో ఆ గౌరవప్రదమైన వర్ణన వినండి. ప్రతి ఆదివారము షిరిడీలో వారానికోసారి పెద్ద సంత జరుగుతుంది. ఆరు బయట డేరాలు వేసి క్రయ విక్రయ వ్యవహారం నడుస్తుంది. అప్పుడు అక్కడే దారి పక్కన కూరగాయలు కుప్పలు కుప్పలుగా పోసి ఉంటాయి. నూనె, తమలపాకులు అమ్ముకునేవారి సముదాయం నాలుగు వీధుల కూడలిలో కూచుని ఉంటుంది. అలా ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద ఆయన పాదాలు నొక్కుతూ కూర్చున్నప్పుడు ఓ అద్భుతం జరిగింది. మధ్యాహ్నం పూట జరిగే ఆ దర్బారు ఎప్పట్లాగానే బాగా కిక్కిరిసిన జనంతో నిండిపోయి ఉంది. అందులోనూ అది ఆదివారము, సంత రోజు అవటం వల్ల విపరీతంగా జనులొచ్చేసి పట్టరానంత రద్దీ అయిపోయింది. బాబాకి ఎదురుగా కుడివైపున కూర్చుని తలంచుకుని నామస్మరణ చేస్తూ నేను మెల్లమెల్లగా ఆయన పాదాలు నొక్కుతున్నాను. మాధవరావు ఎడంవైపు, వామనరావు కుడివైపు, శ్రీమాన్ గోపాలరావు బుట్టి తను ఎప్పుడూ కూచునే చోట కూచుని ఉన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ కూడా అక్కడే కూచుని ఉన్నాడు. ఇంతలో మాధవరావు నవ్వుతూ, ఏమిటి అన్నాసాహెబ్, ఈ గింజలు ఇక్కడ ఇరుక్కుపోయి కనిపిస్తున్నాయేమిటి అన్నాడు. అలా అంటూ అతను నా కోటు చేతులను వేలితో స్పృశించగానే కోటు మడతల్లోంచి గింజలు దొర్లాయి. ఇదేమిటా అని నేను ఎడమ మోచేయి చాస్తే గలగల్లాడుతూ శనగలు కింద పడటం, వాటిని భక్తులు ఏరటం కనిపించింది. భక్తులు వాటన్నిటినీ ఏరి పోగు చేస్తే అవి 20-25 శనగలయ్యాయి. అవే పరిహాసానికి కారణమయ్యాయి. అలా ఎలా జరిగింటుంది అని భక్తులు తర్కించుకోసాగారు. అలా అందరూ దాని గురించి ఆలోచించుకుంటూ ఉండిపోయారు. శనగ గింజలకు కోటుతో సంపర్కం ఎలా అయిందా అని అందరికీ ఆశ్చర్యం వేసింది. కాకీ కోటు మడతలెంత, అందులోకి ఈ గింజలు అసలెలా వచ్చాయి, అవి ఎక్కడ్నుంచి వచ్చాయి అన్నది ఎవరికీ ఖచ్చితంగా అర్థం కాలేదు. నేను నామస్మరణలో లీనమై బాబా పాదాలు నొక్కుతున్నాను. మధ్యలో ఈ శనగల ఆఖ్యానం ఎక్కడ్నుంచి పుట్టిందబ్బా? ఇంతసేపు సేవ చేస్తుంటే అప్పుడవి అసలు కింద పడనేలేదెందుకని? ఇంతసేపు అవి అక్కడెలా ఉండిపోయాయి? అందరి మనసులకి భలే ఆశ్చర్యం అనిపించింది. ఆ శనగలు ఎక్కడ్నుంచి వచ్చాయి? కోటు చేతి మడతలో అవి ఇరుక్కోవటం ఎలా జరిగింది అని అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అప్పుడు బాబా ఏమన్నారో వినండి. బోధించటానికి ప్రతివారికి వేర్వేరు పద్ధతులుంటాయి. సాయి మహారాజు ఎవరెవరికి ఎలాంటి అర్హత లేదా ప్రగతి ఉంటుందో దాని ప్రకారం శిక్షణ ఇస్తూ ఉంటారు. ఆయన పద్ధతి విలక్షణమైనది. ఆయన తరహా చాలా సరదాగా ఎప్పుడూ గుర్తుంచుకునే విధంగా ఉండేది. వేరే చోట ఇలాంటివి చూడటం లేదా వినటం అనే అనుభవం నాకు లేదు. బాబా అన్నారు, ఈ హేమాడ్ పంతికి ఒక్కడే హాయిగా తినటం అనే చెడ్డ అలవాటుంది. ఈరోజు సంత రోజవటం చూసుకుని బాగా శనగలు తిని వచ్చాడు. ఒక్కళ్లే ఒంటరిగా తినటం మంచిది కాదు, కానీ ఇతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగలే అందుకు సాక్ష్యం. దానికి ఊరికే ఆశ్చర్యపడటం ఎందుకు? అందుకు నేనిలా అన్నాను, ఎవరికీ పెట్టకుండా ఒక్కడే తినాలని నాకు అసలు అనిపించదు. ఈ దురలవాటుందన్న నింద నాపై వేసినా అది నాకు అంటదు. బాబా, నేను ఈరోజు ఈ క్షణం వరకు షిరిడీలో సంతను అసలు చూడనే లేదు. అసలు అక్కడికి వెళితే కదా శనగలు తీసుకోవటం, ఇక తినటం అనేది ఆ తర్వాత సంగతి. శనగలు ఒంటరిగా తినటం అంటే ఇంకెవరికైనా ఇష్టం ఉంటుందేమో, కానీ నాకు అలాంటి అలవాటు లేదు. ఇతరులెవరికైనా మొదట కొంచెమైనా ఇవ్వకుండా ఏ పదార్థాన్ని నేను నోట్లో వేసుకోను. దానికప్పుడు నాకు తమ పాదాల పట్ల భక్తి కలిగించటానికి బాబా చేసిన యుక్తి చూడండి. నేనలా స్పష్టం చేయటం విని ఆయన ఏమన్నారో వినండి. దగ్గరున్నవారికి నువ్విస్తావు, కాని ఎవరూ లేకపోతే అప్పుడు నువ్వేం చేయగలవు? నేను మాత్రం అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తాను? మరి నువ్వు నన్ను గుర్తు తెచ్చుకున్నావా? నేను నీ దగ్గర లేనా? నాకొక్క ముద్దైనా ఇస్తావా? ఈ ప్రకారంగా శనగలను నిమిత్తంగా చేసుకుని బాబా ఒక శాశ్వత తత్వాన్ని ముద్రించారు. ఇంద్రియాధిష్ఠాన దేవత, ఇతర దేవతలు, ప్రాణాపానాది పంచప్రాణాలు, గార్హ్యపత్యాది పంచాగ్నులు, వీటిని మోసగించి వీటి ప్రీత్యర్థం చేయవలసిన కర్మలను ఆపేసి దేవత, ప్రాణం, అగ్ని, వంచన, వైశ్వదేవం తర్వాత రోజు భోజనానికి ముందు అగ్నికి ఆహుతిచ్చే విధి, అతిథులను వదిలి భోజనం చేసేవారి ఆ అన్నం దోషభూయిష్టమని తెలుసుకోవాలి. చూడ్డానికి ఇది చాలా చిన్న తత్వం అనిపిస్తుంది, వ్యవహారంలోకి తీసుకొస్తే అది ఎంతో మహత్వమైనదని తెలుస్తుంది. నాలుకతో తీసుకోవటం గురించి, అంటే నోటితో ఏదైనా తినటం గురించి చెప్పబడిన సంగతి కేవలం కొద్ది లక్షణాలతో చెప్పబడినట్లు. నిజానికి ఇది ఐదు విషయాల, అంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల గురించే చెప్పబడింది. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్నవారికి పారమార్థిక లాభం కలగదు. విషయాలపై ఆధిపత్యం సంపాదించేవారికే పరమార్థం దాసురాలవుతుంది. యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసాసహ బుద్ధిశ్చ న విచేష్టతి తామాహుః పరమాం గతిం. యోగాభ్యాసం చేస్తూ చేస్తూ మనసుతో సహా పంచేంద్రియాలు గొప్పగా స్థిరమై బుద్ధి కూడా ఏ రకమైన పనులని చేయక ఆపేసిన ఆ స్థితిని యోగాభ్యాసంలోని సర్వోత్తమ స్థితి అంటారు. అలా కఠోపనిషత్తు 2వ అధ్యాయం 3వ వల్లీలో ఈ మంత్రంలో అన్నారు. దాన్ని బాబా ఈ పరిహాస నిమిత్తంతో దృఢంగా బాగా ముద్రింపచేశారు. శబ్ద, స్పర్శ, రూప, గంధమనే మిగిలిన ఈ 4 విషయాలకు ఈ గోష్ఠితో సంబంధం ఉంది. ఇవి చూపించి ప్రస్తుత కథతో వాటిని మేళవించిన బాబా ఈ వ్యాఖ్యానం ఎంత ప్రబోధాత్మకం. బాబా అన్నారు, మనసు, బుద్ధి మొదలైన ఇంద్రియాలు విషయాలను అనుభవించాలని ఉబలాట పడినప్పుడు భక్తులు మొదట నన్ను స్మరించాలి. అప్పుడా విషయాలు మెల్లమెల్లగా నాకే అర్పణమైపోతాయి. ఇంద్రియాలు విషయాల్లేకుండా ఉండటమనేది ఎన్నటికీ సంభవించదు. అయితే వాటిని ఒకవేళ గురుచరణాలకు అర్పిస్తే వాటి పట్ల ఆసక్తి సహజంగా తక్కువవుతుంది. ఏదైనా ఇచ్ఛ ఉత్పన్నమైనప్పటికీ దాన్ని నా విషయంలోనే పెట్టుకోవాలి. కోపం వస్తే నాపైనే కోపించాలి. అభిమానం, దురాగ్రహం ఇత్యాదులను కూడా భక్తులు నా పాదాలకే సమర్పించాలి. కామ, క్రోధ, అభిమానం మొదలైన వృత్తులు ఒకవేళ తీవ్రంగా చెలరేగి వచ్చినప్పటికీ వాటిని ఒక్క నాకే గురిపెట్టి సూటిగా వదలండి. ఈ ప్రకారంగా క్రమక్రమంగా అలా మనోవృత్తులను శ్రీహరి నశింపజేస్తాడు. కామ, క్రోధ, అభిమానాలనే విషపూరిత త్రికూటాల తరంగాలను గోవిందుడు దూరం చేస్తాడు. అంతేకాక ఈ క్షుబ్ధ మనోవృత్తులు నా స్వరూపంలో లయమవుతాయి, లేదా అవి నా స్వరూపంగానే అయిపోతాయి, నా వద్ద శాంతిస్తాయి. అలా అలవాటైతే మనోవృత్తి తానే శక్తిహీనమవుతుంది. కాలం గడిచే కొద్దీ అది నిర్మూలించబడి మనోవృత్తి శూన్యమవుతుంది. గురువు అన్ని వేళలా దగ్గరే ఉన్నారన్న భావన మనసులో దృఢంగా ఉన్నవారికి విషయాలు ఆ ప్రకారంగా ఎన్నటికీ బాధ కలిగించవు. అలాంటి చక్కటి భావన నాటుకున్న చోట సంసార బంధనాలు విడిపోయినట్లు తెలుసుకోవాలి. ప్రతి విషయంలోనూ గురువు ప్రకటమైనట్లయితే, లేదా విషయాల రూపంతో గురువు స్వయంగా నటించినట్లయితే, అప్పుడు విషయానుభవాలను ఎంత స్వల్పంగా తీసుకున్నా అప్పుడు బాబా ఎంతో దగ్గరలో ఉన్నారన్న భావన మూలంగా ఆ విషయాలు అనుభవించటానికి యోగ్యమైనవా అయోగ్యమైనవా అన్న ఆలోచన మనసులో చెలరేగుతుంది. అయోగ్యమైన విషయాలు సహజంగానే అణిగిపోతాయి. వ్యసనపరులైన భక్తుల వ్యసనాలు తొలగిపోయి దృఢ అభ్యాసంతో మనసు మూలంలోకి మళ్ళితే సేవింపదగని విషయాలను అనుభవించటం వారికి ఇష్టమనిపించదు. అప్పుడు వారు విషయాలను అధీనంలోకి తీసుకోవటానికి తత్పరులవుతారు. వేదాలు ఈ సమస్త నియమాలకి మూలస్థానం. అందులోని నియమాలననుసరించి వారు విషయాలను సేవిస్తారు, విశృంఖలంగా ప్రవర్తించరు. అలా మనసుకి అభ్యాసమైతే విషయాల గురించిన ఆలోచన క్షీణిస్తుంది. గురు భజనలో ప్రీతి ఉత్పన్నమై శుద్ధజ్ఞానమనే అంకురం మొలకెత్తుతుంది. తరువాత శుద్ధజ్ఞానం పెరిగిందంటే దేహబుద్ధి అనే బంధనం తెగిపోతుంది. అప్పుడదే బుద్ధి అహం బ్రహ్మలో నేనే బ్రహ్మ అంటే పరమేశ్వరుణ్ణి అన్న ఆలోచనలో మునిగి అనేక రకాలుగా సుఖం ప్రాప్తిస్తుంది. ఈ దేహం క్షణభంగురమే అయినప్పటికీ దానివల్లే పరమ పురుషార్థం సాధ్యమవుతుంది. ప్రత్యక్షంగా మోక్షం కన్నా కూడా శ్రేష్టమైన భక్తి యోగం లభిస్తుంది. నిజమైన భక్తులు భక్తి సుఖం ముందు మోక్షాన్ని సదా తుచ్ఛంగానే భావిస్తారు. తుకారాం మహారాజ్ అంటారు, దేవా, నీ మోక్షం ఎంత దుర్లభమైనా అది నీవద్దే ఉంచుకో, ఆ మాధురిలో నాకు ఆసక్తి లేదు, నాకు భక్తిపైనే ప్రీతి. వేరే అభంగంలో ఆయన భక్తి కోసం దైవాన్ని నన్ను గర్భవాస సౌఖ్యంలో పడేయి అని విన్నపం చేసుకుంటాడు. ఏకనాథ్ మహారాజు కూడా ఇలా అంటారు, మళ్ళీ మళ్ళీ పుట్టి పండరిపురాన్ని చూస్తాను. నాలుగు పురుషార్థాలకి పైనుంటుంది ఆ ఐదో పురుషార్థం మెట్టు. భక్తియోగానికి సాటి ఏదీ లేదు. భక్తి తరహా అలౌకికంగా ఉంటుంది. గురుసేవతో కృతార్థులైన, అంటే జీవితంలో మనం సాధించవలసినది సాధించటం, వారికే దానిలోని మర్మం చక్కగా తెలుస్తుంది. వారే పరమార్థాన్ని ప్రాప్తింపచేసుకుంటారు. గురువు, దేవుడు వీరిలో భేదం చూసేవారు మొత్తం భాగవతమంతా చదివినా భగవంతుణ్ణి చూడనేలేరు. సంపూర్ణంగా రామాయణాన్ని చదివినా రాముడికి సీత ఏమవుతుందో వారికి తెలీదని తెలుసుకోవాలి. కనుక వేరు అన్న భావంతో చూడటం మానేసి గురువు, దేవుడు ఒకటే అని తెలుసుకోవాలి. దోషరహితమైన గురుసేవ లభిస్తే అప్పుడు విషయాల పట్ల లాలస సమూలంగా నశిస్తుంది. చిత్తం శుద్ధంగా పాపరహితంగా అవుతుంది. పవిత్రము, తేజోమయము అయిన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది. మనసులో ప్రబల ఇచ్ఛ కలిగితే అప్పుడు శనగలు తీయటం అనేది బాబా చేతిలో పని. అంతేకాదు, రెప్పపాటులో ఆయన దానికంటే కూడా విలక్షణమైన లీలను చూపగలరు. లోకంలో ప్రసిద్ధమైన కనికట్టు చేసే గారడీవాడు కేవలం కడుపు నింపుకోవటం కోసం ఎముక ముక్క తిప్పి ఆకర్షణతో మోహంలో పడేసే పదార్థాలను సృష్టిస్తాడు. అయితే సాయినాథులు అలౌకికమైన గారడీవారు. ఆయన ఆట ఎంత సమర్థవంతం! మనసు కనిపిస్తే ఒక్క క్షణంలో లెక్కలేనన్ని శనగలు తీయగలరాయన. అయితే ఈ కథాసారం ఏమిటో మనం విచారిద్దాం. పంచ విషయాల్లో దేన్నైనా సరే బాబా లేకుండా సేవించరాదన్న శిక్షణని మనసుకిస్తే అప్పుడు ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ప్రతిసారి సాయి చరణాలే గుర్తొస్తాయి. నియమానుసారం విషయసేవనం చేయటంపైనే ఉంటుంది లక్ష్యం. శుద్ధ బ్రహ్మ యొక్క సగుణమూర్తి కళ్ళ ఎదుట ఖచ్చితంగా ఉంటుంది. భక్తి, ముక్తి, విరక్తి ఉదయిస్తాయి. పరమశ్రేష్ఠ అవస్థ అంటే మోక్షప్రాప్తి అవుతుంది. అనురాగ కాంతి కిరణాలను, మానవాళిపై విసిరే బాబా రూపాన్ని కళ్లతో చూస్తే సంసారంలోని ఇచ్ఛ, వాసనలు నశించిపోతాయి. ఐహిక సుఖాల స్పృహ అస్తమించి మనసుకు తృప్తి లభిస్తుంది. ఓవీలను గుర్తుకు తెచ్చుకుందామంటే గుర్తురావు, కానీ తిరగలి ముందు విసరటానికి కూర్చున్నప్పుడవి గుర్తొస్తాయి. అలాగే శనగగింజలు అంటే శనగల తమాషా చెప్తుంటే సుధాముడి కథ గుర్తొచ్చింది. బలరాముడు, శ్రీకృష్ణుడు, సుధాముడు విద్యాభ్యాసం కోసం గురువు సాందీపని ఆశ్రమంలో ఉన్నప్పుడు కృష్ణ బలరాములను అరణ్యంలోంచి కట్టెలు కొట్టుకురావటం కోసం పంపించారు. గురుపత్ని ఆజ్ఞతో కృష్ణుడు, బలరాముడు అరణ్యానికి బయలుదేరారు. ఆమె వారి వెనుక సుధాముణ్ణి పంపింది. అతనికి గురుపత్ని శనగలిచ్చి, అరణ్యంలో తిరుగుతుంటే ఆకలేస్తుంది, అప్పుడు శనగలు ముగ్గురూ తినండి అని చెప్పింది. తర్వాత అరణ్యంలో కృష్ణుడు సుధాముణ్ణి కలిసినప్పుడు అతనితో, అన్నా దాహమేస్తోంది అన్నాడు. అయితే సుధాముడు శనగల గురించి మాట్లాడలేదు. పైగా కృష్ణుడితో ఏమన్నాడో వినండి. పరగడుపున, అంటే కడుపులో ఆహారం తీసుకోకుండా నీళ్లు తాగకూడదు, కొంచెం విశ్రాంతి తీసుకో, అప్పుడు నీళ్లు తాగుదువుగాని. అప్పుడు సుధాముడు ఈ శనగలు తిను అని అనలేదు. తర్వాత కృష్ణుడు సుధాముని తొడమీద విశ్రాంతి కోసం ఒరిగాడు. అప్పుడు కృష్ణుడు కళ్ళు మూతలు పడటం చూసి సుధాముడు శనగలు తినటం మొదలుపెట్టాడు. అప్పుడు కృష్ణుడు మేలుకొని ఇలా అన్నాడు, అన్నా ఏమిటి తింటున్నావు, ఏమిటో చప్పుడవుతోందే. అప్పుడు సుధాముడు ఇలా సమాధానమిచ్చాడు, ఇక్కడ తినటానికేముంది, చలికి పళ్ళు టకటకమంటున్నాయి, నోటితో విష్ణు సహస్రనామం కూడా స్పష్టంగా ఉచ్చరించలేకపోతున్నాను. సుధాముడిచ్చిన ఆ సమాధానం విని సర్వానికి సాక్షి అయిన పరాత్పరుడు, సర్వశ్రేష్ఠ పరమాత్మ కృష్ణుడిలా అన్నాడు, అవును నిజమే, నాక్కూడా అలాంటి కలే వచ్చింది. ఒకరి వస్తువు మరొకరు తింటుంటే అతన్ని మొదటివాడు ఏమిట్రా తింటున్నావని అడిగాడు. దానికతను సమాధానమిచ్చాడు, తినటానికేముంది మట్టి. దానికి వాగ్దేవత తథాస్తు అంది. అరే, ఇది స్వప్నమే కదా అన్నా, నన్నొదిలేసి నీవెప్పుడు ఏమీ తినవు కదూ, ఏం తింటున్నావు అన్న ప్రశ్న కూడా నేను స్వప్నంలో ఉండే అడిగాను. పూర్వాశ్రమంలో సుధాముడికి కృష్ణుడి లీల తెలిసి ఉంటే అతని వల్ల ఈ పొరపాటు జరిగి ఉండేది కాదు, దాని పరిణామాన్ని అనుభవించవలసి ఉండేది కాదు. ఆ పరిణామం మాత్రం సాధారణమైందా ఏమిటి? 18 విశ్వాల్లో అత్యంత దారిద్ర్యాన్ని అతను అనుభవించవలసి వచ్చింది. కనుక ఒంటరిగా తినేవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సాక్షాత్తు కృష్ణ పరమాత్మకి స్నేహితుడైన సుధామునిలాంటి భక్తుడు నీతిని కొంచెం పక్కకి తప్పటం వల్ల, సదాచార నియమాన్ని కొద్ది ప్రమాణంలో ఉల్లంఘించటం వల్ల అతను సంసారంలో తీవ్రమైన దెబ్బతిన్నాడు. కానీ అదే సుధాముడు ఆ తరువాత తన భార్య కష్టార్జితంతో లభించిన పిడికెడు అటుకులను కృష్ణుడికి ప్రేమతో అర్పించటంతో కృష్ణుడు ప్రసన్న చిత్తుడై అతన్ని ఐశ్వర్యంతో తృప్తిపరిచారు. సరే, ఇప్పుడు బోధను కలిగించే మరో విషయాన్ని చెప్తాను. మొదట అది పరిహాసం వల్ల కలిగే ఆనందంతో సుఖాన్నిస్తుంది. తర్వాత చివరగా అది ముఖ్యంగా ఉపదేశాన్నిస్తుంది. కొందరికి పారమార్థిక ఉపదేశం ఇష్టమవుతుంది, కొందరు తర్కం యొక్క యుక్తివాదాన్ని ఇష్టపడతారు, అయితే కొందరికి హాస్య పరిహాసాలు బాగుంటాయి. మొత్తానికి అందరికీ ఆనందంలో మునకలు వేయాలన్న కోరిక ఉంటుంది. ఈ విషయంలో కూడా ఒక హాస్యమే ఉంది. ఒక ఆమె ఒక వ్యక్తి మొండిపట్టు పట్టారు. దాంతో సాయి దర్బారులో ఓ పోట్లాట జరిగింది. అయితే ఏ రకమైన కళంకమూ అంటకుండా అది సమసిపోయింది. ఈ కథ కూడా గొప్ప రసభరితమైనది, శ్రోతలని గొప్ప ఆనందంలో ముంచేస్తుంది. భక్తులు ఒకరితో ఒకరు కలహించుకుంటుంటే హాస్యరసం, నవరసాల్లో 5వ రసం ఉత్పన్నమవుతుంది. భక్తుడు దామోదర ఘనశ్యాం, ఇంటి పేరు బాబరే, కానీ అన్నా చించణీకర్ అనే పేరే ప్రచారంలో ఉండేది. అతనికి బాబా మీద అపరిమితమైన ప్రేమ. అతని స్వభావం కలహపూరితంగా, కఠినంగా, మొరటుగా ఉండేది. అతను ఎవరినీ లెక్కజేసేవాడు కాదు. అది యోగ్యం కానీ అయోగ్యం కానీ అతను స్పష్టంగా, బాహాటంగా, ఏమాత్రం మొహమాటం లేకుండా నిక్కచ్చిగా మాట్లాడేవాడు. దాని పరిణామం హితకరమైనదా అహితకారకమైనదా అని పట్టించుకునేవాడు కాదు. అన్నా స్వభావం ఎంత కఠినమో అతనంత సజ్జనుడు, సత్వగుణం కలవాడు. అతని తలమీద గుళ్లతో నిండి పేలేందుకు సిద్ధంగా ఉన్న తుపాకీ ఉందా అన్నట్లుండేది. దాని చెవిలో పేలుడు పదార్థాన్ని పెట్టగానే వెంటనే మంటలు చెలరేగేవి. ఏ పనైనా సరే అతను హడావుడిగా చేస్తుండేవాడు. అందులో వాయిదా వేయటమనేదే ఉండేది కాదు, ఎవరినీ లక్ష్యం చేసేవాడు కాదు, అందరితో నిర్మోహమాటంగా వ్యవహరించేవాడు. ఎప్పుడైనా నిప్పుని చేత్తో పట్టుకోవచ్చేమో కానీ అన్నా మాత్రం అంతకన్నా ఎక్కువగా మండిపడుతుండేవాడు. అలా ఉన్నప్పటికీ అతని స్వభావం ఎంతో నిష్కపటంగా ఉండేది. అందుకే సాయిబాబాకి అతనంటే ఎంతో ప్రేమ. సరే, అలాగే ఓ రోజు మధ్యాహ్నం మసీదులో కిటకిటలాడే దర్బారులో బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై పెట్టి కూర్చుని ఉన్నారు. బాబా తటస్థంగా కూర్చుని ఉన్నారు. ఎవరికీ తెలియకుండా భక్తుల్లో కలహాలు రగిల్చి వారి అలకలు కోపతాపాలు తీర్చి చివరికి ఇరువైపుల వారికి నచ్చ చెప్పి వారిని శాంతింపచేసేవారు బాబా. కొందరు భక్తులు బాబా పక్కటెముకలు నొక్కేవారు, కొందరాయన పాదాలను శుతిమెత్తగా నొక్కేవారు, కొందరు వీపు కడుపు నొక్కుతూ బాబాకి నానా రకాల సేవలు చేస్తుండేవారు. బాబా బాలబ్రహ్మచారి, ఊర్ధ్వరేతస్కులు, మరణ పర్యంతము స్త్రీ సంగం చేయనని నియమం పెట్టుకున్న లేదా మారుతిలాగా వీర్యం ఎన్నడూ స్ఖలనం కాకుండా నిరంతరం పైనే ఉన్నటువంటి వారు, శుద్ధాచారం కలవారు, పురుషులను స్త్రీలను అందరినీ సేవ చేయనిచ్చేవారు. అన్నా కటకటాల బయట ముందుకి వంగి బాబా ఎడమచేతిని నొక్కుతున్నాడు. కుడివైపు పరిస్థితి ఎలా ఉందో ప్రశాంత చిత్తంతో వినండి. ఇక్కడ బాబా చరణాల్లో అనన్యభక్తి ఉన్న ఓ స్త్రీ ఉంది. ఆమెను బాబా ఆయి అంటే అమ్మా అని పిలిచేవారు. ఇతరులు ఆమెని మావిషీబాయి అంటే పిన్ని అనేవారు. ఆమె అసలు పేరు వేణుబాయి, ఇంటి పేరు కౌజల్గి. ఆమెకు సాయి చరణాల్లో చెప్పలేనంత గౌరవభావం ఉండేది. అన్నా వయస్సు 50 దాటి ఉంటుంది, బోసినూరు. మావిషీబాయి కూడా వయస్సు పైబడినావిడే. వీళ్ళిద్దరి మధ్య ఓ గొడవ వచ్చిపడింది. అన్నా తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. మావిషీబాయి వితంతువు. బాబా కడుపుని చంకల కింద రెండు పక్కలా నొక్కుతుంటే ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు నిలబెట్టలేక రొప్పుతున్నారు. మావిషీబాయి మనసు నిర్మలమైనది. సాయిబాబా సేవ చేయటానికి ఆమె తన శక్తినంతా ఖర్చు పెడుతుంది. రెండు చేతులు కలిపి బాబా కడుపుని ఆమె మర్దనా చేయసాగింది. వెనక వీపు నుంచి ముందు పొట్ట వరకు బాబాని రెండు చేతులతో పట్టుకుని మజ్జిగ చిలుకుతున్నట్టు ఆమె మర్దన చేయసాగింది. బాబా కూడా ఆ ఊ అనటం లేదు, తమకేమీ బాధే లేనట్లున్నారు. ఆ నొక్కటం కూడా చాలా విలక్షణ పద్ధతిలో ఉంది. వీపుకి కడుపు అంటుకుపోతోంది. ఇదంతా మావిషీబాయికి బాబా మీదున్న ప్రేమే అయినప్పటికీ చూసేవారి మనసుల్లో మాత్రం బాబా శరీరానికి ఏం బాధ కలుగుతుందో అనిపించి దయే కలిగింది. అయితే తమ మీదున్న ఆ నిష్కపట ప్రేమను చూసి బాబా కూడా భక్తులు తమను నిరంతరం గుర్తుంచుకుని వారికి శ్రేయస్సు కలగాలని ఈ అనుపమ సేవను స్వీకరించేవారు. మనకు సత్పురుషుల సహవాసం లభించటానికి మనదేవంత గొప్ప తపశ్చర్య అని. అయితే సాయియే దీనులను నిస్సంశయంగా ప్రేమించేవారు. ఆయన భక్తులనుపేక్షించరు. ఆమె ఆ ఒత్తటంలో ఎంతటి నేర్పు! బాబా కిందా పైన కదిలిపోతున్నారు. మావిషీబాయి కూడా అలాగే ఊగిపోతోంది. ఇది నిజంగా అద్భుతమైన సేవా పద్ధతి. అన్న ముందుకి వంగిపోయి ఉన్నాడు కానీ కదలటం లేదు. ఆ స్త్రీ తన సేవలో ఎంతో లీనమైపోయి ఉంది. అందువల్ల ఆమె ముఖం కిందకి మీదికి కదులుతోంది. అప్పుడేం జరిగిందో చూడండి. సాయి సేవ అనే ఆనందంలో కడుపు మర్దిస్తూ పైకి కిందకి కదులుతున్నప్పుడు ఈ స్త్రీ ముఖం అన్నా ముఖం ఎదురుగా వచ్చింది. సమయం చూసి అసలే గొప్ప హాస్యస్ఫోరకం గల మావిషీబాయి ఇలా అంది, ఏంటి అన్నా ఈ సరసం, నన్ను ముద్దివ్వమంటున్నావా? తల నెరిసిపోయిన నీకు నన్ను ముద్దు పెట్టుకోవటానికి సిగ్గనిపించటం లేదా? మావిషీబాయి అలా అనగానే అన్నా తన చొక్కా చేతిని పైకి మడుచుకుని, నేనెంత ముసలివాణ్ణైనా మరీ అంత మూర్ఖుణ్ణి పిచ్చివాణ్ణైనా నువ్వే మొహంలో మొహం పెట్టి నాతో కయ్యానికి తయారయ్యావు. బాబాకి ఇద్దరి పట్ల మనసులో ప్రేమ ఉంది. వాళ్ళు తగూలాడుకోవటం చూసి ఇద్దరినీ శాంతింపచేయటానికి ఆయన ఒక మంచి యుక్తి చేశారు. ఆయన ప్రేమగా ఇలా అన్నారు, అరే అన్నా, ఊరికే ఎందుకలా గొడవ చేస్తున్నావు? తల్లిని ముద్దు పెట్టుకోవటంలో తప్పే ఉందిరా. అది విని ఇద్దరూ తమ మనసుల్లో సిగ్గుపడ్డారు. పరిహాసపు మాటలు తమ వద్దే ఉండిపోయాయి. ప్రేమపూర్వకమైన హాస్యం ఉవ్వెత్తున ఎగిసింది. పరిహాసం అందరికీ ఇష్టమే. చూడబోతే ఇది చాలా చిన్న విషయం, కానీ మర్మాన్ని తెలుసుకున్న శ్రోతలు దీని మాధురిని రుచి చూస్తారు. అప్పుడు వారికి బాబా అనేక రకాల పద్ధతులతో భక్తులను వారి వారి స్థానాల్లో మౌనంగా ఎలా కూర్చోపెట్టేవారో తెలుస్తుంది. అమ్మకి పిల్లలపై ఉండే ప్రీతిలాంటి ప్రేమ భావన ఈ ఇద్దరిలో ఉండి ఉంటే ఈ కలహం అసలు పుట్టేది కాదు, క్రోధభావన కలిగేది కాదు. కొరడాతో కొడితే తీవ్రంగా నవ్వు రావటం, పూలని వర్షిస్తే బాగా ఏడుపు రావటం, మనసులో పెళ్ళుబికే శోక ఆనంద తరంగాలు మనోకల్పన మీద లేదా తెలివి మీద ఆధారపడి ఉంటాయి. ఆ అనుభవం ఎవరికీ రాలేదు. నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరైన సమయానికి ఆయన యోగ్యంగా మాట్లాడతారు. దానివల్ల వినేవాడి మనసు శాంతిస్తుంది. దాన్నుంచి వాళ్ళు బోధను స్వీకరిస్తారు. అలాగే ఓసారి మావిషీబాయి బాబా కడుపు మర్దన చేస్తుంటే ఆ తీవ్రతను చూసి ఓ పరమభక్తుడి మనసులో కనికరం, దయ, చింత కలిగి అతనిలా అన్నాడు, అమ్మా, దయచూపు, ఇదేనా దేహాన్ని మర్దనా చేసే పద్ధతి? హృదయంలో కొద్దిగా దయచూపు బాబా, నరాలు తెగిపోగలవు. ఈ మాటలు చెవిన పడగానే బాబా తమ చోట్లోంచి లేచి చేత్తో తమ సటకా ఎత్తి దాంతో భూమి మీద గట్టిగా కొట్టారు. బాబా కోపం పట్టరానంతగా అయ్యింది. మండే అగ్నికణాల్లా మెరిసే ఆయన కళ్ళు గుండ్రంగా తిరుగుతుంటే ఆయన ఎదుట ఎవరు నిలబడగలరు? చీకట్లో మెరిసే మార్జాల నయనాల్లా బాబా కళ్ళు పగటివేళ మెరవసాగాయి. ఆ కళ్లలోని జ్వాలతో అప్పుడు సకల సృష్టి దగ్ధమైపోతుందన్నట్లయింది. అప్పుడాయన సటగా ఒక కొనని రెండు చేతులతో పట్టుకుని తన కడుపులోకి లోతుగా గుచ్చి రెండవ చివరని స్తంభానికి ఆనించి స్తంభాన్ని గట్టిగా కౌగలించుకున్నారు. సటగా ఒకటింబావు అడుగుల పొడుగుంటుంది. అది పూర్తిగా కడుపులోకి పోయి కడుపు పగిలిపోయి బాబా ప్రాణానికే ముప్పు వస్తుందా అనిపించింది. స్తంభం పూర్తిగా భూమిలోకి ఉంది, అదేం కదులుతుంది? బాబాయే దానికి బాగా దగ్గరగా జరుగుతూ పోయారు. ఆయన స్తంభాన్ని దృఢంగా పట్టుకున్నారు. చూసేవాళ్లు మాత్రం నోళ్లు వెళ్లబెట్టారు. ఇప్పుడు కడుపు పగిలిపోతుందని ముక్కుమీద వేళ్లేసుకున్నారు. బాబోయ్, ఎంత అసంభవమీ సందర్భం, ఎంత భయంకర సంకటం వచ్చిపడింది, ఈ అనర్థానికి ఏది ఉపాయం అని ఆ ప్రకారంగా లోకులు చింతించసాగారు. ఈ పిన్ని వల్ల ఎంత కష్టం వచ్చిపడింది, కాని భక్తులకు అధీనంగా ఉండటం బాబా నియమం కదా. ఎప్పుడైనా ఎవరైనా సేవ చేస్తున్నప్పుడు మధ్యలో ఎవరైనా ఆ సేవ అయోగ్యమైనదని అన్నా, లేదా సేవ చేసేవారిని ఏమైనా అన్నా బాబాకిష్టం ఉండేది కాదు. ఆ ప్రేమిక భక్తుడి మనసుకి బాబాకి బాధ కలుగరాదని అనిపించి మావిషీబాయికేదో సూచన ఇస్తే దాని పరిణామం ఇలా ఎందుకవ్వాలి? సరే, అప్పుడు దేవుడికి కరుణ కలిగింది. సాయిబాబా మనసులో శాంతి అంకురం తొడిగింది. ఆ భయంకరమైన ఆలోచనను వదిలి ఆయన తమ ఆసనం మీదకొచ్చి కూర్చున్నారు. బాబామీద ప్రేమ ఉన్న ఆ భక్తులు బాబా కరుకు స్వభావాన్ని చూసి తమను తాము సరిదిద్దుకున్నారు. ముందు ముందు ఎలా వ్యవహరించాలో బాగా నేర్చుకున్నారు. అప్పటినుంచి సేవ చేసేవారి మార్గానికి అడ్డుపోరాదని, ఎవరి మనసుకి తోచినట్లు వారిని సేవ చేయనివ్వాలని వాళ్లు నిశ్చయించుకున్నారు. సాయి సమర్థులు స్వయంగా శక్తిమంతులు. సేవ చేసేటప్పుడు ఎవరిని అడ్డుపెట్టాలో, ఎవరిపై కృపచూపి వారిని మనసారా సేవ చేయనివ్వాలో ఆయనకు బాగా తెలుసు. సేవ చేసేవారి గుణావగుణాలు ఎందుకు చూడాలి? ఒకరి సేవ సాయిబాబాకి సుఖదాయకమనిపిస్తుంది, మరొకరిది తీవ్ర వేదన కలిగిస్తుంది లేదా బాధిస్తుంది అని అనిపించటం మన బుద్ధి యొక్క భావనా తరంగమే కదా. నిజమైన పద్ధతి ఎవరికీ తెలీదు. సరే, ఇప్పుడిక ఈ హాస్య వినోదాలు చాలు. తీసుకునేవారు దీన్నించి బోధ తీసుకుంటారు. సాయి కథారుచిని, అది గుబాళించే సుగంధ పరిమళాలను భ్రమరూప భక్తులు సేవిస్తారు. హేమాడ్ పంత్ సాయి చరణాల్లో లీనమైనాడు. రాబోయే అధ్యాయం దీనికన్నా శ్రేష్టమైనది. కరుణాసాగరులైన సాయిబాబా భక్త దామోదరుని ఇచ్ఛ నెరవేరుస్తారు. అది కూడా ఓ గొప్ప చమత్కారం. దామోదర్ సంకటాలతో బాగా బాధపడిపోయాడు. అతన్ని తమ ఎదుటకు పిలిపించుకుని అతని మనసులోని అస్వస్థతను బాబా నివారిస్తారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని వినోద విలసితమనే పేరుగల 24వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాధార్పణమస్తు. శుభం భవతు. 24వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో సాయిబాబా వినోద వృత్తి గురించి రెండు అత్యుత్తమ ఉదాహరణలొచ్చాయి. సాయిబాబా వినోదానికి నిలయం. చిన్నతనం నుంచి ఆయనకి వినోదం లేదా పరిహాసాలంటే చాలా ఇష్టం. హేమాడ్ పంత్ మొదట 4వ అధ్యాయం 130వ ఓవీలో పరిహాసాలాడే ఆ పిల్లవాడు ఏదో ఓ కథ చెప్పారని చెప్పే ఉన్నారు కదా. ద్వారకామాయిలో మహిళ్సాపతి, తాత్యాపాటిల్ రాత్రిపూట పడుకోటానికి వచ్చేవారు. వారితో బాబా ఎప్పుడూ ఉత్తుత్తిగా పోట్లాడేవారు. వాళ్ళు ముగ్గురు తమ కాళ్లను ఒకచోట పెట్టి తలలు మూడు వైపులా పెట్టి నిద్రించేవారు. అప్పుడప్పుడు బాబా అకస్మాత్తుగా లేచి ఒకరి పాదాలు మరొకరి ఛాతీ మీద, మరొకరి పాదాలు ఇంకొకరి ఛాతీ మీద, ఎవరి పాదాలో తెచ్చి తమ దేహం మీద పెట్టేవారు. పొద్దున్న లేవగానే ఇలా ఎవరు చేశారా అని వారిలో వారు అనుకునేవారు. అప్పుడు బాబా పక్కపక్క విరగబడి నవ్వేవారు. ఎప్పుడైనా తాత్యా గుర్రు పెడితే బాబా లేచి అతన్ని బోర్లా వెళ్ళకిలా అలా అటూ ఇటూ తిప్పి అతని తల నొక్కేవారు. తరువాత మహిళాపతి సాయం తీసుకుని అతన్ని గట్టిగా పట్టుకుని అతని వీపు కూడా మర్దన చేసేవారు. బాబా తాత్యాలు మామా మేనల్లుళ్ళల్లా వ్యవహరించేవారు. దానివల్లే తాత్యాతో బాబా కొంటెగా వ్యవహరించేవారు. అతనికి చక్కిలిగింతలు పెట్టటం, అతనితో ఉప్పులు కుప్పాడటం, కుస్తీ పట్టటం లాంటి చిలిపి వ్యవహారాలు ఎప్పుడూ ఉండేవి. అదేవిధంగా 36వ అధ్యాయంలో తమ గారాబు భక్తుణ్ణి బాబా బుగ్గగిల్లటం అయితే మనందరికీ తెలిసిందే. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు, కథలు చెప్పేటప్పుడు, రోగాలు నయం చేస్తున్నప్పుడు, ఉపదేశం చేస్తున్నప్పుడు కూడా బాబా నిరంతరం దరహాస చంద్రికలు వెదజల్లుతూ పరిహాసాలు చేసేవారు. వారితో ఇలా అనేవారు, సంసారంలో దుఃఖాలు కష్టాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. మనం ఊరికే ఏడుస్తూ మొహం మార్చుకుని చింతాగ్రస్తులమై మరింత దుఃఖాన్నెందుకు కొని తెచ్చుకోవాలి? కించిత్తైనా బాధపడకూడదు, సదా ఆనందభరితంగా ఉండాలి. మరణపర్యంతమూ చింత పెట్టుకోరాదు అనేదే బాబా నిత్యమూ ఇచ్చే ఉపదేశం. బాబా వినోదం నిజంగా అలౌకికమైనది. అభినయంతో పాటు చిలిపిగా మందహాసాలొలికిస్తూ ఆయన ఎంతో యోగ్యమైన పదజాలంతో సందర్భోచితంగా ఎంత చక్కటి వినోదం చేసేవారంటే భక్తులు నవ్వు ఆపుకోలేకపోయేవారు. సామాన్యంగా తమని హాస్యాలు పట్టించటం ఎవరికీ ఇష్టం ఉండదు. కానీ బాబా పరిహాసాలు ప్రేమ తొణికిసలాడుతూ ఏదో రకమైన శిక్షణనిచ్చేందుకు ఉద్దేశించబడటంతో భక్తులకవి ఎంతగానో నచ్చేవి. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతిని శనగల మీద హాస్యం పట్టించి ఒంటరిగా తినటం మంచిది కాదు అని చెప్పి బాబా ఆయనకే కాదు అక్కడున్న భక్తులందరికీ కూడా ఎంతో గొప్ప తత్వాన్ని నేర్పించారు. విషయాలను అనుభవించాలనే కోరిక ఉన్నవారికి పారమార్థిక లాభం కలుగదు. విషయాలపై ఆధిపత్యం వహించిన వారికి పరమార్థం దాసురాలవుతుంది. యదా పంచావతిష్టంతే జ్ఞానాని మనసా సహ అన్న కఠోపనిషత్తు 2వ అధ్యాయంలోని 3వ మంత్రాన్ని బాబా ఈ వినోద నిమిత్తంతో ఇంకా బాగా ముద్రింపచేశారు. అలాగే అన్నా చించణీకర్, మావిషీబాయిల కలహాన్ని బాబా తల్లిని ముద్దు పెట్టుకోవటం అనుచితమని ఎందుకు అనుకుంటావు అని పరిహాసంగా మాట్లాడి అందరినీ నవ్వించి తొలగించారు. నిజంగా బాబా యుక్తి చాలా గొప్పది. సరిగ్గా సమయానికి తగ్గట్టు ఆయన మాట్లాడతారు. దానివల్ల వినేవాడి మనసుపై శాంతి జల్లు కురుస్తుంది. దాన్నుంచి వారు బోధను స్వీకరిస్తారు. సారాంశం, బాబా వినోదం శ్రోతలకు కేవలం మనోరంజకంగా ఉండటమే కాక దానిలో అందరికీ హితకరమైన బోధే ఉండేది. కనుక బాబా నుంచి అనుభవాలను పొందిన భక్తులు ఆయన మాటలను కేవలం వినోదమని వదిలేయకుండా వారి మనసుకిలా నిశ్చయం కలిగేది. సాయిబాబా వాణిలో వినోదం ఉండని లేకపోని అది ఎప్పుడూ వ్యర్థమవదు. బాబా మాట్లాడే ప్రతి ఒక్క అక్షరంలోనూ అర్థమనే భాండారమే ఉంటుంది.